Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు అన్నమయ్య అన్నమాట కార్యక్రమం జులై 16, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న అన్నమయ్య అన్నమాట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజును కూడా మీ భావరాజు పద్మిని మీకోసం కొన్ని చక్కటి అన్నమాచార్య కీర్తనలను తీసుకుని వచ్చేసింది. ఈ కీర్తనల యొక్క అర్థాలను భావాలను మనకు తెలియజేస్తున్న వారు పెద్దలు పూజ్యులు శ్రీ తాడేపల్లి పతంజలి గారు. ముందుగా ఈ రోజున మనం మాట్లాడుకోబోయే కీర్తన ఏమిటంటే తిరుమలగిరిరాయ అన్న కీర్తన. ఈ కీర్తన ఈ విధంగా సాగుతుంది. తిరుమలగిరిరాయ దేవరాహుతరాయ సురత భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ. ఈ కీర్తన యొక్క పల్లవి ఈ విధంగా ఉంది. తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాణరాయ సుగుణకో నేటిరాయ. మొదటి చరణం సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ వరవసంతములరాయ వనితల విఠలాయ గురుతైన తేగరాయ కొండల కోనేటిరాయ. రెండవ చరణం గొల్లెతల ఉద్దండరాయ గోపాలకృష్ణరాయ చల్లువెద జానరాయ చల్ల పరిమళరాయ చెల్లుబడి ధర్మరాయ చెప్పరాని వలరాయ కొల్లలైన భోగరాయ కొండల కోనేటి రాయ. మూడవ చరణం సామ సంగీతరాయ సర్వమోహనరాయ ధామ వైకుంఠరాయ దైత్య విభాళరాయ కామించి నిన్ను కోరితే కరుణించితివి నన్ను శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ. ఈ కీర్తనలోని కొన్ని క్లిష్టమైన పదాలు ఏమిటంటే దేవతలలో యోధాగ్రేసరుడా అన్న భావానికి అన్నమయ్య దేవరాహుత్తరాయ అన్న పదాన్ని వాడారు. అలాగే అందమైన రాజా అంటే కలయిక విషయం బాగా తెలిసిన అందమైన రాజా అని పిలవడానికి దైవాన్ని సురత భిన్నాన రాయ అన్నారు అన్నమయ్య. అలాగే ఐశ్వర్యాన్ని అందంగా శృంగారంగా ప్రదర్శించే మహానుభావ అని అనడానికి మన పద కవితా పితామహుడు సిరుల సింగారపురాయ అని అన్నారు. చక్కటి తిరుమల దేవరా అనడానికి చెలువపు తిమ్మరాయ అన్నారు. సరసాల వైభోగాలతో పరవశించేవాడా గుర్తు పెట్టుకోదగిన త్యాగాలతో మా మనస్సులను దోచుకున్న నాయక అనడానికి తేగరాయ అని వాడారు అన్నమయ్య. అలాగే గొల్లభామలు ఎక్కువగా కీర్తించే రాజా అనడానికి ఉద్దండరాయ అన్నారు. చెల్లుబడి ధర్మరాయ అన్నారు అంటే అధికారం చూపే సమయంలో నువ్వు ధర్మరాజువి కదా అనుమానమే ఉంది అందుకే చెల్లుబడి ధర్మరాయుడివి నువ్వే అని అన్నమాట. అలాగే చల్లగా మమ్మల్ని లోబరుచుకునే మహానుభావా అని అనడానికి అన్నమయ్య చల్ల పరిమళరాయ అన్నారు. రాక్షసులను వశపరుచుకునే రాజా అనడానికి దైత్య విభాళ అన్న పదాన్ని వాడారు పద కవితా పితామహులు. ఇక ఈ కీర్తన యొక్క భావం ఈ విధంగా ఉంది. స్వామివారిని వలచిన ఒక సుందరి ఆయన్ని తలుచుకుంటూ ఈ గీతంలో పరవశిస్తోంది. ఓ తిరుమల రాజా, దేవతలలో యోధాగ్రేసరుడా, కలయిక విషయం బాగా తెలిసిన అందమైన రాజా, మంచి గుణాలున్న పుష్కరిణి అనే కోనేరుకు అధిపతి, నీకు జయము. మొదటి చరణం యొక్క భావం ఐశ్వర్యాన్ని అందంగా శృంగారంగా ప్రదర్శించే మహానుభావ, చక్కటి తిరుమల దేవరా, సరసాల వైభోగాలతో పరవశించేవాడా, అన్ని రకాల వినోదాలతో సంతోషించేవాడా, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతిరోజును వసంతంగా మార్చే చక్రవర్తి, అనేక మంది వనితలతో శృంగారాలు చేసే విటనాయక, గుర్తు పెట్టుకోదగిన త్యాగాలతో మా మనస్సులను దోచుకున్న నాయక, కొండల మధ్య ఉన్న కోనేరుకు అధిపతి, నీకు జయము. రెండవ చరణం యొక్క భావం ఈ విధంగా ఉంది. మా గొల్లభామలు ఎక్కువగా కీర్తించే రాజా, ఆవులను కాస్తూ మమ్మల్ని ఆకర్షించే కృష్ణుడా, మంచి విషయాలు మా మనస్సుల్లో నాటుకుపోయేటట్టు చేసే నేర్పరి, నీ మాటలో అవి పరిమళాలు, మొత్తానికి వాటితో చల్లగా మమ్మల్ని లోబరుచుకునే మహానుభావ, అధికారం చూపే సమయంలో నువ్వు ధర్మరాజువి, అనుమానమేముంది? అందం విషయంలో ఆ మన్మధుడిలా ఉంటావని చెప్పడానికి మా వల్ల కావటం లేదు. మన్మధుడి కంటే నువ్వు అందగాడివి కదా. మమ్మల్ని కొల్లగొట్టి భోగాలు అనుభవించిన ఓ సామ్రాట్, కొండల మధ్య ఉన్న కోనేరుకు అధిపతి, నీకు జయము. ఇక మూడవ చరణం యొక్క భావం ఈ విధంగా ఉంది. ఓ రాజా, నువ్వు ఊ అంటే అది సామవేద సంగీతం, నువ్వు ఓ చూపు చూశావంటే సర్వమోహనం, నువ్వెక్కడుంటే అదే వైకుంఠం. రాక్షసులను వశపరుచుకునే రాజా, నీమీద ప్రేమతో నీ దగ్గరకు వచ్చి అలా కోరానో లేదో వెంటనే నన్ను దయచూపావు. ఓ అందగాడా, ధనవంతుడా, శ్రీవెంకటేశ్వరుడా, నీకు జయము. ఈ కీర్తనను ఈ విధంగా వివరిస్తున్నారు పతంజలి గారు. తిరుమల అంటేనే పవిత్రమైన కొండ అని అర్థం. మళ్ళీ కొండ అని అర్థం వచ్చే గిరి పదం తిరుమల పక్కన అవసరం లేదు, కానీ తిరుమల గిరి అనేది జనాల వాడుకలో ఉంది కాబట్టి అన్నమయ్య కూడా ప్రయోగించి ఉంటాడు. హైదరాబాద్లో తిరుమలగిరి అనే ప్రాంతం కూడా ఉండటం గమనార్హం. తరిగొండ వేంగమాంబ తాను రాసిన శ్రీ వెంకటాచల మహత్యంలో స్వామివారి చేత విటుడి వేషం వేయించింది. ఓసారి ఋషులు చేసే యజ్ఞం చూద్దామని స్వామివారికి అనిపించిందట. లక్ష్మీ అమ్మవారిని పిలిచి, నువ్వు వేశ్య వేషం వెయ్యి, నేను విటుడి వేషం వేస్తాను అని చెప్పాడట. ఇక్కడ విటుడంటే ఆడవాళ్ల వెంట తిరిగే జారుడు అని అర్థం తీసుకోకూడదు. తనను కోరేవారి కోరికలు తీర్చడానికి వారి వెంట తిరిగేవాడు అన్న అర్థాన్ని తీసుకోవాలి. కృష్ణుడికి ఉన్న 8 మంది భార్యలు, భూమి మొదలైన 8 విభూతులకు ప్రతీక అపరా ప్రకృతి. 16,000 మంది గోపికలు ఈ సృష్టిలో ఉన్న అసంఖ్యాకమైన జీవకోటికి గుర్తుగా చెబుతారు. వీరినే పరాప్రకృతి అంటారు. అన్నమయ్య పేర్కొన్న వనితలు కూడా ఈ ప్రపంచంలో ఉన్న జీవకోటికి గుర్తుగా మనం స్వీకరించాలి. సురతమంటే ఆనందము, స్వామివారుండే నిలయమే ఆనంద నిలయము. తనను నమ్ముకున్న వారికి శాశ్వతమైన బ్రహ్మానందాన్ని ప్రసాదించే విజ్ఞాని అని సురత భిన్నానరాయ అన్న పదానికి మనం అర్థం తీసుకోవాలి. మన లౌకిక సురతాలను అంటే శారీరక సుఖాలను స్వామివారికి ఆపాదించటం మహాపాపం. వలపు కలిగించే రాయుడు కనుక మన్మథునికి వలరాయుడు అని పేరు. అన్నమయ్య తమాషాగా స్వామివారిని చెప్పరాని వలరాయ అన్నాడు. రామరావణ యుద్ధం ఎలా ఉంటుందంటే పోలికలు చెప్పలేక రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలాగే ఉంటుందన్నారు పోలికల చక్రవర్తి వాల్మీకి. అన్నమయ్య చెప్పరాని పదం కూడా ఇలాంటిదే. ఆ అందం ఈ లౌకికపు మాటలతో చెప్పలేనిది. భగవంతుడిని గురించిన విశేషణాలు 3 రకాలుగా ఉంటాయి. 1, అధికారంతో ఉండేవి. 2, అధికారులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. 3, ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేవి. అన్నమయ్య కీర్తనలో ఈ విశేషణాలన్నీ 3వ రకానికి చెందినవి. ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మాటల్ని మనకు మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తే ఆ మాటలు తీయగా ఉన్నట్టు లెక్క. భక్తవరేణ్యుడు అన్నమయ్య తేనె కంటే తీయనైన పరిమళాలు వెదజల్లే స్వామివారి మాటల్ని వినే ఉంటాడు, అనుమానమే లేదు. అందుకే చల్ల పరిమళరాయ అని నోరారా పొగిడాడు. తెనాల రామకృష్ణుడు బ్రహ్మని తొలుకారు కలక పులుగు మావు రాహత్తు అన్నాడు. ఇది పాండురంగ మహత్యము 4-52లో ఉంది. అంటే వర్షాకాలంలో కలతనొందే పక్షి హంస, దాన్ని గుర్రంగా చేసుకుని దాని మీద తిరిగే రౌతు బ్రహ్మ అని తెనాలివాని అర్థం. శ్రీనాథుడు ఒక చాటువులో తెలుంగురాయ రాహుత్తుండు అన్నాడు. ఇక్కడ రాహుత్తు అనేది యోధుడు అనే అర్థం వచ్చే బిరుదువాచకం. ఈ అర్థాల నేపథ్యంలో మన ప్రస్తుత అన్నమయ్య కీర్తనలో దేవరాహుత్తరాయ అంటే దేవతలలో యోధాగ్రేసరుడు అని సందర్భానుసారంగా అర్థం చెప్పుకోవాలి. ఆత్మ విషయంలో చెప్పేవాడు, పొందేవాడు, తెలిసినవాడు, మననం చేసేవాడు, వినేవాడు దొరకడం కష్టమంటారు. అన్నమయ్య లాంటి అద్భుత గురువు మనకి దొరికాడు. మనకు తేలికగా అర్థం కావటానికి ఆత్మని ఒక స్త్రీ రూపంలో ప్రతీకాత్మకంగా ఈ కీర్తనలో చెప్పాడు. ఈ చక్కటి అన్నమయ్య కీర్తనను ఇప్పుడు విందాం.
ಮನಿ ಕಲವಿತರಾಯ ಗುರುತೈನ ತೇ నీడిడాయ దేవరాహుత్తరాయ సురత విన్నానరాయ సుగుణ కోనేటిడాయ తిరుమల గిరిడాయ తిరుమల గిరిడాయ తిరుమల గిరిడాయ తిరుమల గిరిడాయ
ఇది భారతీయ స్వరం.
అన్నమయ్య అన్నమాట కార్యక్రమానికి మైండ్ మీడియా శ్రోతలకు పునఃస్వాగతం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కీర్తన దాచుకో నీ పాదాలకు అన్న కీర్తన. ఈ కీర్తన యొక్క పల్లవి ఈ విధంగా సాగుతుంది. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, పూచి నీ కీర్తి రూప పుష్పములివి అయ్యా. మొదటి చరణం, ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షింపగా, తక్కినవి భాండారాన దాచి ఉండని, వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము, దిక్కై నన్నేలితివి కనవి తీరని నా ధనమయ్యా. రెండవ చరణం, నా నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగిడించి తిని, వేనామాల వెన్నుడా వినుతించ నేనెంతవాడా, కానిమ్మని నాకీ పుణ్యము కట్టితి నింతే అయ్యా. మూడవ చరణం, ఈ మాట గర్వముగాడు నీ మహిమే కొనియాడితి గాని చేముంచి నా స్వాతంత్రము చెప్పినవాడగాను, నేమాన పాడేవాడను నేరములెంచకుమి శ్రీమాధవ నేనీ దాసుడ శ్రీవెంకటేశుడవయ్యా. ఈ కీర్తన యొక్క భావం ఈ విధంగా ఉంది. అన్నమయ్య భక్తి ఆవేదనగా మారింది, ఆవేదన కన్నీళ్లుగా మారింది, ఆ కల్మషం లేని కన్నీళ్లు ఈ కీర్తనలో మాటలుగా మారాయి. స్వామి, నేను రాసిన ఈ వేలాది కీర్తనలు నీకు నేను చేసిన పూజలు. ఈ కీర్తనలు నీ కీర్తి రూపంలో ఉన్న వికసించిన పువ్వులు. వీటిని భద్రంగా నీ పాదాల దగ్గర దాచుకో. ఈ వేలాది కీర్తనలలో మాకు అనుకూలమై అంటే ఒద్దికై మమ్మల్ని రక్షించటానికి ఒక్క సంకీర్తనే చాలు, అదొక్కటి మాకు వదిలేసాయి, తక్కిన వాటిని నీ ఖజానాలో దాచిపెట్టుకో. స్వామి, నీ పేరు ఎంత విలువైనదయ్యా, నీ పేరుకు వెల తక్కువ ఫలితం ఎక్కువ, నాకు దిక్కుగా నన్ను ఎన్నోసార్లు రక్షించావు అయ్యా, ఇక పైన నీ సంకీర్తనలు భవిష్యత్తులో నాకు తరిగిపోని సంపదలు. 1000 పేర్లున్న విష్ణుడా, నా నాలిక మీద ఉండి ఎన్నో కీర్తనలు శ్రద్ధతో నా చేత రాయించి పొగిడించుకున్నావు, నిన్ను పొగడడానికి నేనెంతవాడిని, నా మీద నీ దయ ఎంతో ఉంది, అందుకే సంకీర్తనలు రాయించి పుణ్యం వచ్చేటట్లుగా చేశావు. నీలో గొప్పతనం ఉంది కనుకనే నేను నిన్ను పొగిడానయ్యా. ఈ మాట గర్వం కాదు, ఎక్కడా నేనే రాశానని పనిగట్టుకుని అంటే చేముంచి నా స్వాతంత్రం చెప్పలేదు, చెప్పుకోను. నియమంతో నీ పాటలు పాడుతున్న లక్ష్మీనాథుడా, పాపాలను పోగొట్టే వెంకటేశ్వర స్వామివి నువ్వు, నేను నీ సేవకుడిని, కాపాడవయ్యా. ఈ కీర్తనకు వివరణను ఈ విధంగా అందించారు పతంజలి గారు. తన సంకీర్తనలను పుష్పాలతో పోలుస్తున్నాడు అన్నమయ్య. సాధారణ పుష్పాలు కొంతకాలానికి వాడిపోతాయి, సంకీర్తన పుష్పాలు వాడిన కొద్దీ పరిమళిస్తాయి. అన్నమయ్య మాటలు పొల్లుపోలేదు. వెంకటేశ్వరుని కీర్తిని చాటే ఈ సంకీర్తన పుష్పాలు నేటికీ పరిమళిస్తూనే ఉన్నాయి. పత్రం పుష్పం ఫలం తోయం అన్నది భగవద్గీత. తోయమంటే ఇక్కడ నీరు అన్న అర్థం అన్నమాట. ఈ నాలుగింటిలో ప్రయతాత్ముడు అంటే పరిశుద్ధమైన ఆత్మ కలవాడైన అన్నమయ్య సంకీర్తన పుష్పాలు సమర్పించి తాను తరించి మనల్ని తరింపచేశాడు. నాహం కర్త హరిహి కర్త, అంటే నేను కర్తని కాదు హరియే కర్త అన్న భావం భక్తుడిని దైవానికి దగ్గర చేస్తుంది. నేను చేస్తున్నాను అంటే గర్వం, స్వామి నువ్వే నా చేత చేయిస్తున్నావు అంటే వినయం. భక్తుడికి కావలసింది ఈ వినయం. వినయం అంటే అణకువ, విధేయత అంటే ఆ వినయాన్ని గ్రహించి ఆచరించడం. శరణు కోరేవాడిలో ఈ వినయ విధేయతలు తప్పనిసరిగా ఉండాలి. అన్నమయ్య ఈ కీర్తనలో నిన్ను పొగడడానికి నేనెంత వాడినయ్యా అని వినయ విధేయతలతో అన్నాడు. నువ్వు నా అంత వాడిని అని స్వామి అన్నమయ్య పేరును శాశ్వతం చేశాడు. ఇది వినయం వల్ల వచ్చే ఫలితం. కవులను ద్రష్టలంటారు, అంటే రాబోయే కాలాన్ని చూసేవారు. వెంకటేశుని నామాన్ని కీర్తించిన తన కీర్తనలు భవిష్యత్తులో ఎంతమంది వాడుకున్నా తరిగిపోని సంపదలవుతాయని అన్నమయ్యకు తెలుసు. అందుకే, అయ్యా ఇక పైన నీ నామ సంకీర్తనలు నాకు తరిగిపోని సంపదలు అని దృఢ విశ్వాసంతో చెప్పాడు. వేయి చేతుల ఎక్కిమీడు అంటే కార్తవీర్యార్జునుడు, వేయి చేతుల సామి అంటే సూర్యుడు, వేయి మోములవాడు ఆదిశేషుడు. ఈ పద్ధతిలోనే అన్నమయ్య వేయి నామాలవాడు, వేనామాలవాడు అని తెలుగు పేరు విష్ణువుకి పెట్టాడు. ఒక్క సంకీర్తనైనా చాలు, మమ్మల్ని రక్షిస్తుంది, తక్కినవి నువ్వే దాచిపెట్టుకో అంటూ తను రాసిన ఒక్క సంకీర్తనైనా మనసారా స్మరిస్తే తరిస్తామని మనకు అన్నమయ్య చేసిన ప్రబోధంగా భావించాలి. దేవుడి మీద 18 సెకండ్లు మన మనసు ఏకాగ్రంగా నిలబడితే మనకు ముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఒక్క అన్నమయ్య కీర్తనని తాదాత్మ్యంగా వింటే ఎప్పుడో ఒకప్పుడు ఈ 18 సెకండ్ల యోగం లభిస్తుంది. సంకీర్తన నన్ను రక్షిస్తుంది అని కవి అనలేదు. దేవుడికి అనుకూలంగా మనస్సు ఉంటే మిమ్మల్ని రక్షిస్తుందని తనతో పాటు మనల్ని కలుపుకున్నాడు. మంచి అనేది తనతో పాటు అందరికీ దక్కాలని కోరుకున్నవాడు అన్నమయ్యలా చిరస్మరణీయుడవుతాడు. అన్నమయ్య తాను నియమంతో పాడేవాడిని అని తన స్వభావాన్ని పాటలో చెప్పుకున్నాడు. రోజుకొక్క కీర్తన స్వామివారి మీద రాయాలని అన్నమయ్య పెట్టుకున్న నియమం. నియమం పెట్టుకున్నవాడికి ఏదో ఒక అడ్డంకి వస్తుంది. అయినా అడ్డంకులను లెక్క చేయకుండా కీర్తనలు రాశాను. ఎక్కడ నా కీర్తనలో దోషాలుంటే మన్నించు, వాటిని నేరాలుగా చూడకు అని స్వామివారిని వేడుకున్నాడు. తప్పు చేయకపోయినా పదాలలో గాని ఉచ్చారణలో గాని తప్పులుంటే మన్నించమని దేవుణ్ణి వేడుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీన్నే అన్నమయ్య పాటించాడు. యోగ శాస్త్రపరంగా సహస్రారం నుంచి వచ్చే నాడులన్నీ పాదాలలో కలిసి ఉంటాయి. ఒకరి పాదాలు తాకి నమస్కరిస్తే వారి శక్తి మనలోకి కొంత ప్రవేశిస్తుంది. అందుకే మహాత్ములు కొందరు తమ పాదాలను తాకనివ్వరు. మానవుల పాదాలే ఇంత శక్తి కలిగినవి అయినప్పుడు గంగమ్మ లాంటి పవిత్రమైన నదికి జన్మనిచ్చిన స్వామి పాదాలు ఇంకెంత పవిత్రమో కదా. అటువంటి పాదాల దగ్గర తన సంకీర్తనలను దాచిపెట్టాడు అన్నమయ్య. స్వామి పాదాల స్పర్శ పొందిన అన్నమయ్య కీర్తనలలోని పాదాలు హృదయానికి హత్తుకుంటున్న మనమెంతో అదృష్టవంతులం. దాచుకోని పాదాలకు అన్న చక్కటి అన్నమయ్య కీర్తనను ఇప్పుడు విందాం.
దాచుకో నీ పాదాలకు తగని చేసిన పూజలివి, దాచుకో నీ పాదాలకు తగని చేసిన పూజలివి, పూచి నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా. దాచుకు నీ పాదాలకు తగని చేసిన పూజలివి, పూచి నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా. దాచుకో పాదాలకు తగనే చేసిన పూజలివి. సంకీర్తనే చాలు వద్ది కై మము రక్షింపగ తక్కినవి భండారాన దాచి ఉండని. ఒక్క సంకీర్తనే చాలు కై మము రక్షింపగ తక్కినవి భండారాన దాచి ఉండని. వెక్క సమగు నీ నామము, వెక్క సమగు నీ నామము, వెల సులభము ఫలమధికము. వెక్క సమగు నీ నామము, వెల సులభము ఫలమధికము. దిక్కై నలు నేలితివి ఇకన విత్తీరని నాధనమయ్యా. నను నేలితివి ఇకన విత్తీరని నాధన మయ్యా. దాచుకు నీ పాదాలకు తగనే చేసిన పూజలివి. పూచి నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా. దాచుకు నీ పాదాలకు తగనే చేసిన పూజలివి. పై నుండి నానా సంకీర్తనలు ఊని నాచే నిన్ను పొగడించితివి. నానాలికపై నుండి నానా సంకీర్తనలు ఊని నాచే నిన్ను పొగడించితివి. వేణామాల వెల్నుడా వినుతిల్చనిల్ గట్టితి వింతే అయ్యా. కానిమ్మని నాకు ఈ పుణ్యము గట్టితి వింతే అయ్యా. దాచుకు నీ పాదాలకు త తగనే చేసిన పూజలివి పూచి నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి గర్వము కాదు నీ మహిమే కొనియాడితి గాని ఈ మాట గర్వము కాదు నీ మహిమే కొనియాడితి గాని చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాడ కాను చేముంచి నా స్వాతంత్ర్యము చెప్పినవాడ కాను నేమాన పాడేవాడను నేరములెల్చకుమి శ్రీమాధవ నేనేదాసుడ శ్రీ వెంకటేశుడ అయ్యా శ్రీమాధవ నేనేదాసుడ శ్రీ వెంకటేశుడ అయ్యా దాచుకు నీ పాదాలకు తగనే చేసిన పూజలివి పూచి నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా దాచుకో 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 నీ పాదాలకు తగనే చేసిన పూజలివి హరి
అన్నమయ్య అన్నమాట కార్యక్రమానికి మైండ్ మీడియా శ్రోతలకు పునఃస్వాగతం. ఇప్పుడు నేను మీకు వివరించబోయే కీర్తన దిబ్బలు వెట్టుచు తేలినది దివో అనే కీర్తన. ఈ కీర్తన యొక్క పల్లవి ఈ విధంగా సాగుతుంది. దిబ్బలు వెట్టుచు తేలినది దివో ఉబ్బు నీటిపై నొక హంస. మొదటి చరణం. అనువున కమల విహారమి నెలవై వొనరి ఉన్నదిదే ఒక హంస. మణియడి జీవుల మానస సరసుల ఉనికి నున్నదిదే ఒక హంస. రెండవ చరణం. పాలు నీరు నేర్పరిచి పాలలో నోలలాడినిదే ఒక హంస. పాలు పడిన ఈ పరమ హంసముల ఓలినున్నదిదే ఒక హంస. మూడవ చరణం. తడవి రోమ రంధ్రంబుల గుడ్ల నుడుగక పొదిగీనొక హంస. కడువేడుక వెంకటగిరి మీదట నొడలు పెంచెనిదే ఒక హంస. ఇందులోని క్లిష్టమైన పదార్థాల అర్థం ఈ విధంగా ఉంది. దిబ్బలు అంటే ఎత్తులు,
ఉబ్బు నీటిపై అంటే పొంగుచున్న నీటిపై, అనువున అంటే నేర్పుతో, కమల విహారం అంటే పద్మ విహారం, లక్ష్మితో విహారం అన్న అర్థాలు వస్తాయి. నెలవై అంటే ఆశ్రయమై, ఒనరి అంటే ఇంపై, మనియడి అంటే జీవించడి, మనుగడ అంటారు కదండి, అలాగే మనియడి అన్నమాట. పాలు పడిన అంటే తనకు అధీనమైన, పరమహంసముల అంటే ఉత్తమ పదము నొందిన సన్యాసుల, ఉడుగక అంటే విడువక. ఈ కీర్తన యొక్క భావం ఈ విధంగా ఉంది. మానస సరోవరంలో విహరించే హంస అనే పక్షిని, భక్తుల మానస సరోవరాల్లో విహరించే పరమాత్మ అనే హంసను ఈ కీర్తనలో అన్నమయ్య కలిపి వర్ణించాడు. నీటి మీద వాలిన హంస పైకి ఎగిరేటప్పుడు నీరు కూడా పైకి ఎత్తుగా ఎగురుతుంది. అలా నీటి మీద ఎత్తులు పెడుతూ పొంగుతున్న నీరు గల మానస సరోవరంలో ఒక హంస ఉంది. ప్రళయ కాలంలో అంతటా నీరు పొంగుతున్నప్పుడు మర్రాకు మీద తేలుతూ పరమాత్మ అనే ఇంకొక హంస అంటే బాలకృష్ణుడు కొండలు మొదలైన ఎత్తులు కల్పిస్తూ మళ్లీ సృష్టి ప్రారంభిస్తూ ఉంది. ఒక హంస కమలాలతో నిండిన సరోవరంలో విహారం చేస్తోంది. పరమాత్మ అనే ఇంకో హంస కమలములతో అంటే లక్ష్మితో సంచారం చేస్తోంది. పరమాత్మ అనే ఇంకో హంస కమలతో అంటే లక్ష్మితో సంచారం చేస్తోంది. ఒక హంస పాలు నీరు వేరుపరిచి పాలలో జలక్రీడ చేస్తోంది. శ్రేయస్సు ప్రేయస్సు అను రెండు సుఖాలలో శ్రేయస్సు అంటే మోక్ష సుఖం అనేది పాల వంటిది, ప్రేయస్సు అంటే ఇంద్రియాల ద్వారా పొందే సుఖం అనేది నీళ్ల లాంటిది. పరమాత్మ అనే ఇంకో హంస ఈ రెండింటినీ వేరుపరిచి జ్ఞానాన్ని పెంచి తనను నమ్ముకున్న భక్తులకు ఇంద్రియ సుఖాల నుంచి దృష్టి మరల్చి మోక్ష సుఖం వైపు ఆసక్తిని పెంచుతుంది. పాలు నీళ్లు పాపపుణ్యాలకు సంకేతాలన్నారు రాళ్లపల్లి వారు. ఒక హంస రెక్కలతో గుడ్లను పొదిగి పిల్లలకు జన్మ ఇస్తోంది. పరమాత్మ అనే హంస బ్రహ్మాండాలనే గుడ్లను పొదిగి లోకాలను సృష్టిస్తోంది. ఈ పరమాత్మ అనే హంస కలియుగంలో వెంకటాద్రి మీద పొడవైన విశాలమైన రూపంతో కనువిందు చేస్తోంది. ఈ కీర్తనను ఇలా వివరించారు తాడేపల్లి పతంజలి గారు. కంఠానికి కింద బొడ్డుకు జానడు మీద తామర మొగ్గల బొటనవేలంత పరిమాణంతో ఒక మాంసపు ముద్ద ఉంటుందని సంప్రదాయం. దీనినే హృదయ పద్మకోశం అంటారు. దీంట్లో బొటనివేలి పరిమాణం గల పురుషుడు ఉన్నాడని, అతను భూత భవిష్యత్తులకు ప్రభువని కఠోపనిషత్తు చెబుతుంది. ఈ ప్రభువు కోసమే జీవుడు సోహం అంటూ ఆరాటపడుతూ ఉంటాడు. ఆ సోహం తిరగవేస్తే హంసో అయ్యింది. మన ఉచ్ఛ్వాసం సోహం, మన నిశ్వాసం హంసోహం అన్నారు గణపతి సచ్చిదానంద స్వామివారు. ఆ హంస కోసం తదేక కవితా దీక్షతో అన్నమయ్య రాసిన హంసగాయత్రి ఈ కీర్తన. కృష్ణ, నీ పాదమనే పంజరంలో నా మనస్సనే రాజహంసను బంధిస్తానని ముకుందమాలలో కులశేఖరాళ్వారు భావించారు. అన్నమయ్య జీవుల మానస సరస్సుల్లో భగవంతుడనే రాజహంస ఉన్నాడని స్వామినే రాజహంసగా మార్చాడు. కొన్ని కొంగలు ఒక రాజహంస మాట్లాడుకుంటున్నాయి. కాళ్ళు మొగం ఎర్రగా ఉన్నాయి. ఎవరు నువ్వు? హంసని. ఎక్కడుంటావో? ఇక్కడే మానస సరోవరంలో. అక్కడి విశేషాలేమిటో? మంచి మంచి బంగారు పద్మాలు ముత్యాలు ఉంటాయి. మరి నత్తలుండవా? అవి నాకు తెలీదు. హంస నత్తల గురించి తెలీదు అని జవాబిచ్చేసరికి కొంగలన్నీ హంసని ఎగతాళి చేస్తూ పక్కపక్కా నవ్వాయని ఒక అందమైన చాటుపద్య భావం. రాజహంస చూపు బంగారు పద్మాల మీద ముత్యాల మీద అలా ఉండాలనే కాబోలు. వెంకటేశ్వరుడనే హంస అలా ఉన్నతమైన కొండల మీద ఉన్నాడు. అందుకే అన్నమయ్య కీర్తన కూడా ఉన్నతమైన హంస చుట్టూ ప్రదక్షిణ చేసింది. జీవహింసలకైనా వెనుకాడకుండా కమల అంటే లక్ష్మి ఎప్పుడు మన దగ్గర విహరించాలని మనబోటి జీవహింసలు కోరుకుంటాయి. కమల ఏరికోరి వెంకటేశుడనే పరమహంస వక్షస్థలంలో విహరిస్తోంది. ఒరేయ్ పిచ్చోళ్లల్లారా, మీరు కోరుకుంటున్న లక్ష్మి నన్ను కోరుకుని నా దగ్గర ఉంది, చూడండిరా అని వడలు పెంచి వెంకటేశుడు ఉన్నాడని, ఆయనని ఆశ్రయించమని అన్నమయ్య సందేశమిస్తున్నాడు. వృక్షాలు ఓషధులు భగవంతుని రోమాలుగా భాగవతం చెబితే రోమాలలో గుడ్లను ఉంచి వాటిని బ్రహ్మాండాలకు సంకేతాలుగా ఈ కీర్తనలో అన్నమయ్య వర్ణించాడు. దేవుని దయ ప్రసరిస్తే జీవుడికి ఆయనను స్మరించే యోగ్యత కలుగుతుంది. దేవుని స్మరించే అన్నమయ్య కీర్తనలు చదివే యోగ్యత లభించిందంటేనే స్వామి దయ మనమీద ఉన్నట్లే. మనం ఎంతటి అదృష్టవంతులమో ఊహించవచ్చు. దిబ్బలు వెట్టుచు అన్న చక్కటి అన్నమయ్య కీర్తనను ఇప్పుడు విందాం.
మహాప్రళయం సంభవించినప్పుడు సృష్టి అంతా జలమయమవుతుంది. అప్పుడు వటపత్రశాయి అయిన భగవంతుడు మళ్ళీ సృష్టిని ప్రారంభిస్తాడు. శాంతముద్ర దాల్చిన ప్రళయవార్థి నుండి ఏడు కొండలు ఆవిర్భవించాయి. ఆ గిరులపై వెంకటేశ్వరుడు వెలిశాడు. అతడే ఈ నూతన సృష్టికి సమ్రాట్టు. హంస కమలాలలో విహరిస్తుంది. వెంకటాద్రి పరమహంస కమలతో విహరిస్తుంది. దానికి మానస సరోవరం నిలయం. ఈ హంసకు యోగుల హృదయమే నివాసం. పాలు నీళ్లు వేరు చేసి పాలను ఆరగించే గుణం హంసది. పుణ్య పాపాలను వేరు చేసి పుణ్యాన్ని స్వీకరించే తత్వం పరమహంసది. హంస గ్రుడ్లను పెట్టి రెక్కలు కప్పి పొదుగుతుంది. ఈ పరమాత్మ హంస ఒక్కొక్క రోమ కూపం నుండి అనంత సృష్టిని ఆవిష్కరింపచేస్తుంది. ఇది పరమహంస తత్వం. ఇదే పరమహంస తత్వం.
దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. అణువున కమల విహారమే నెలవై కొనరి ఉన్నది ఒక హంస, అణువున కమల విహారమే నెలవై కొనరి ఉన్నది ఒక హంస. మణియడి జీవుల మానస సరసుల ఉనికి ఉన్నది ఒక హంస, మణియడి జీవుల మానస సరసుల ఉనికి ఉన్నది ఒక హంస, ఉనికి ఉన్నది ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. పాలు నీరు వేర్పరచి పాలలో కోలలాడినది ఒక హంస, పాలు నీరు వేర్పరచి పాలలో కోలలాడినది ఒక హంస. పాలు పడిన ఈ పరమహంసముల ఓలినున్నది ఒక హంస, పాలు పడిన ఈ పరమహంసముల ఓలి నున్నది ఒక హంస, ఓలి నున్నది ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. కళ అడవి రోమ రంధ్రం గుల గ్రుడ్లను ఉడుగక పొదిగి నొక హంస కడవి రోమ రంధ్రం గుల గ్రుడ్లను ఉడుగక పొదిగి నొక హంస కడువేడుక వెంకటగిరి మీదట ఒడలు పెంచెనిది ఒక హంస కడువేడుక వెంకటగిరి మీదట ఒడలు పెంచెనిది ఒక హంస ఒడలు పెంచెనిదే ఒక హంస దిబ్బలు పెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస ఉబ్బు నీటిపై ఒక హంస
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మై మీడియా The Voice of India. ఇది భారతీయ స్వరం.
అన్నమయ్య అన్నమాట కార్యక్రమానికి మైండ్ మీడియా శ్రోతలకు పునఃస్వాగతం. నాటికి నాడే నా చదువు అన్న అన్నమయ్య కీర్తనను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కీర్తన యొక్క పల్లవి ఈ విధంగా ఉంది. నాటికి నాడే నా చదువు, మాటలాడుచును మరచేటి చదువు. మొదటి చరణం, ఎనయ నీతని నెరుగుటకేపో వెనుక వారు చదివిన చదువు, మనసున నీతని మరచుటకేపో పనిపడి ఇప్పటి ప్రౌఢల చదువు. రెండవ చరణం, తెలిసి ఇతనినే తెలియుటకేపో తొలుత ఘృతయుగాదుల చదువు, కలిగిన ఈతని కాదననేపో కలియుగంబులో కలిగిన చదువు. మూడవ చరణం, పరమని వెంకటపతి కనుటకేపో దొరలగు బ్రహ్మాదుల చదువు, సిరుల నితని మరచడి కొరకేపో విరసపు జీవుల విద్యల చదువు. ఈ కీర్తన యొక్క భావం ఈ విధంగా ఉంది. అన్నమయ్య నిజమైన చదువు అంటే ఏమిటో చెప్పి కలియుగంలోని పసలేని చదువులను ఈ సంకీర్తనలో నిరసిస్తున్నాడు. నా అనే స్వార్థంతో కూడిన ఈ కలియుగపు చదువు ఏ రోజుకు ఆ రోజే, అంటే నాటికి నాడే అనగా తాత్కాలికమైన లౌకిక ప్రయోజనం కలిగినది, శాశ్వతమైన వెంకటేశుని దగ్గరకు చేర్చేది కాదు. ముచ్చటలాడుకుంటూ వెంకటేశ్వరుడిని మరిచేందుకే ఈ చదువు. మొదటి చరణం యొక్క భావం ఈ విధంగా ఉంది. ఈ వెంకటేశ్వరుని తెలుసుకోవడానికి వెనుకటి తరం వారు చదివారు. ఈ కలియుగంలో తమకు తాము గొప్పగా భావించుకునే పండితులు అంటే ప్రౌఢులు తమ మనస్సులో వెంకటేశ్వరుని మర్చిపోవడానికే చదువుతున్నారు. రెండవ చరణం యొక్క భావం, పెద్దల వల్ల గ్రంథాల వల్ల స్వామి వివరాలు గ్రహించి తమంతట తాము ఆ స్వామిని తెలుసుకోవడానికే పూర్వం కృత త్రేత ద్వాపర యుగాలలో చదివేవారు. పుట్టించిన వెంకటేశ్వరుని ధిక్కరించడానికే కలియుగంలో చదువుతున్నారు. మూడవ చరణం, మోక్షమిచ్చే అంటే పరమని వెంకటేశ్వరుని తమ లోపల చూడడానికే ఉత్తములైన అంటే దొరలగు బ్రహ్మాదులు చదువుకున్నారు. సంపదలిచ్చే సుఖాలను మరిగి వెంకటేశుని మరవడానికే ఈ విరసపు కలియుగపు జీవులు చదువుతున్నారు. ఎప్పుడూ రెండు పక్షాలుంటాయి, ఒకరు మంచిదంటే ఇంకొకరు చెడ్డదంటారు. పక్షి రెండు పక్షాలతో అంటే రెక్కలతో ఎగురుతూ ఉంటుంది, అలాగే ప్రపంచం కూడా మంచి చెడు అనే రెండు పక్షాలతో నడుస్తూ ఉంటుంది. ఏ ఒక్క పక్షము ఎప్పుడూ ఉండదు. దేవుడిని మనస వాచ నమ్ముకుని ఆయనకు సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీకు అమృతత్వం అంటే మోక్షం వస్తుందని ఒక వర్గం గట్టిగా చెబుతుంది. దేవుడి సంగతే మర్చిపోయి ఉపాధినిచ్చే విద్యలను చిన్నప్పటి నుండి చదువుకుంటే మన అవసరాలన్నీ తీరిపోతాయని సుఖాలను అనుభవించవచ్చని ఇంకో వర్గం గట్టిగా వాదిస్తుంది. ఎవరికి తగిన వాదనలు వారికి ఉన్నాయి. అన్నమయ్య మొదటి వర్గానికి చెందినవాడు. ఈ పాటలో దైవాన్ని కాదన్న రెండవ వర్గాన్ని నిరసించాడు అన్నమయ్య. 1835 ఫిబ్రవరి 2 బ్రిటిష్ పార్లమెంటును ఉద్దేశించి లార్డ్ మెకలే చేసిన ప్రసంగంలో ఇలా అన్నాడు. భారతీయుల వెన్నుముక వాళ్ల విశిష్టమైన చదువు, సంస్కృతి. వాళ్ల ప్రాచీనమైన గొప్పదైన విద్యా విధానాన్ని ముందుగా మనం నాశనం చేద్దాం. కొత్త రకమైన భారతీయులను తయారు చేద్దాం. వారు రంగులో రక్తంలో మాత్రమే భారతీయులు, రుచిలో అభిప్రాయంలో మనస్సులో మెదడులో నరనరాన ఆంగ్లం అంటే ఇష్టపడేట్టు చేద్దాం. అలాగే ఆ తర్వాత భారతీయులని ఆంగ్ల మానసపుత్రులుగా తయారు చేశారు. ఈ తతంగం అంతా కుంభకోణంలో మొదలైంది. కుంభకోణంలో భారతీయులు తప్పనిసరిగా ఆంగ్ల విద్యా విధానాన్ని అవలంబించాలని ఒక నియమాన్ని పెట్టారు బ్రిటిష్ వారు. ఆంగ్ల విద్యా విధానంలో చదువుకునే వారికే ప్రభుత్వ రాయితీలు లేకపోతే వారిచ్చే ప్రయోజనాలన్నీ దక్కుతాయని చెప్పడం వల్ల నెమ్మదిగా అందరూ ఆంగ్ల విద్య వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. అలా ఆంగ్లేయులు నాటిన విషబీజం ఈనాడు మహావృక్షమైంది. మన విద్యా విధానాన్ని సమూలంగా నాశనం చేసింది. ఎందుకంటే మన వేదాలు లేదా ప్రాచీన విద్యా విధానంలో గనక మనం గమనించినట్లయితే అందులో మనం సమాజంలో ఎలా మెలగాలి, ఇంట్లో ఎలా మెలగాలి, ఆ తర్వాత రాజకీయ పరంగా వచ్చే మార్పులని ఎలా అర్థం చేసుకోవాలి, సమాజంలో చదువు సంస్కారం ఎలా ఉండాలి, పెద్దల పట్ల ఎలా మెలగాలి, ఇలాగా సంపూర్ణమైన విద్యా విధానం మన విద్యా వ్యవస్థలో ఉంది. కానీ ఆంగ్లేయుల విద్యా విధానం కేవలం మన ఉదర పోషణకు మాత్రమే సరిపోతుంది. అందుకే పెద్ద పెద్ద భారతీయ కుటుంబాలు కూడా ఈ విద్యా విధానంలో విద్యను అవలంబించి ఆశల రెక్కలు కట్టుకుని ఉపాధి కోసం విదేశాలకు భారతీయులు ఎగిరిపోవడం వల్ల విదేశీ విధానం భారతీయ సంస్కృతిలో ముడిపడి కలిసిపోవడం వల్ల ఈనాడు మనం ఏ దుర్గతిలో ఉన్నామంటే, మనిషి నేను, నాది, నాకు అన్న స్వార్థంతో తన చుట్టూ తాను గిరిగీసుకుని బతుకుతున్నాడు. దీనికంతటికీ మూల కారణాన్ని పరిశీలిస్తే ఆంగ్లేయ విద్యా విధానమే అని మనం నిష్కర్షగా చెప్పవచ్చు. ఎప్పుడైతే విద్యా విధానంలో బ్రెడ్ పెట్టే ఆంగ్లపు జోరు ప్రారంభమైందో దైవాన్ని, సంప్రదాయాన్ని నర నరాల్లో ప్రబోధించే దేశ భాషలు దెబ్బతిన్నాయి. సహనో భునక్తు అంటే అందరం కలిసి తిందామన్న భావన తొలగిపోయింది. నేను, నాది అనే స్వార్థాన్ని గుమస్తా విద్యా విధానం పెంచింది. దీనినే అన్నమయ్య నా చదువు అన్నాడు. ఇతరులకు చేసిన మేలు తనకు తాను చేసుకున్నట్లే అని చెప్పని చదువు చదువు కాదు. ఇది వరకు కొంత చదువుకున్నాను, ఇంకా చదువుకుంటున్నాను, ఇక మీద కూడా చదువుతాను, కానీ నా గురించి నేను తెలుసుకోలేకపోతున్నాను. అన్ని చదువులు దేవుని కోసమే, చదువుల్లో సారం భగవంతుడే. దేవుడి ప్రసక్తి లేని లౌకిక విద్యలు చదవగా చదవగా ఆశ పెరుగుతుంది కానీ వదిలిపోదు. పైన చెప్పినవన్నీ వివిధ కీర్తనల్లో అన్నమయ్య చదువు మీద చెప్పిన అభిప్రాయాలు. ప్రస్తుత చదువు కీర్తనలో పై కీర్తనల్లో కంటే కొంచెం ఘాటుగా చెప్పాడు. ప్రౌఢులు, విరసపు జీవులు, ఈ పదాలు వ్యంగ్యంగా అన్నమయ్య నేటి చదువరులకు పెట్టిన పేర్లు. గొప్పవాడు అనే శబ్దాన్ని పొగిడేటప్పుడు వాడతాం. ఎగతాళిగా అనేటప్పుడు కూడా గొప్పవాడివి అని అంటాం. ఇక్కడ గొప్పవాడు అంటే పనికిమాలినవాడు అని అర్థం. ప్రౌఢులు శబ్దం కూడా ఈ కోవలోకే వస్తుంది. దేవుడిని తలవని చదువు చదువు కాదు, అది చదివేవారు పండితులు కారు అని అన్నమయ్య చెర్నాకోల జాడింపు. విరసమంటే తగాదా ద్వేషం. ఈ గుణాలున్న విరసపు జీవులు భోగభాగ్యాల బురదగుంటలలో పడి స్వామిని మర్చిపోతారని, అందుకోసమే వారు డబ్బులొచ్చే విద్యలు మాత్రమే చదువుతారని అన్నమయ్య ఆవేదన. కొన్ని శతాబ్దాల క్రితం రాబోయే కాలాన్ని ఊహించి చెప్పిన ఈ కీర్తన అన్నమయ్యని ద్రష్టగా అంటే రాబోయే కాలాన్ని మనస్సుతో కనుగొన్నవాడిగా నిరూపిస్తుంది. చదువు విషయంలో మనం కోల్పోయిందేమిటో, సంపాదించుకోవాల్సింది ఏమిటో తెలియజేస్తుంది. చదువు చేత, చదువు వలన, చదువు కొరకు నోట్ల కట్టలు ప్రవహిస్తున్న ప్రస్తుత కాలంలో అన్నమయ్య కీర్తన కొందరికి ఇష్టం కాకపోవచ్చు. కానీ చదువుల సారం దేవుడనే విషయం ప్రహ్లాదుడు మొదలైన భాగవతులు ఎందరో నిరూపించారన్న విషయాన్ని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. నాటికి నాడే నా చదువు అన్న కీర్తనను మీకు వినిపిస్తూ ఈ వారానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ భావరాజు పద్మిని. తిరిగి వచ్చే వారం అన్నమయ్య అన్నమాట కార్యక్రమంలో మరికొన్ని కీర్తనల భావాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు అన్నమయ్య అన్నమాట కార్యక్రమం. జులై 16, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మాటలాడుచును మరచేటి చదు నాటికి నాడేనా చదు మాటలాడుచును మరచేటి చదు నాటికి నాడే నాటికి నాడే నాటికి
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.